సతీ తులసి. రాజసావర్ణి కుమారుడు వృషధ్వజుడు, అతడి యొక్క కుమారుడు హంసధ్వజుడు. ఈ హంసధ్వజుడికి ఇద్దరు కొడుకులు, పెద్దవాడు ధర్మధ్వజుడు, రెండోవాడు కుశధ్వజుడు. ధర్మధ్వజుడు నిజంగానే ధర్మమూర్తి. చుట్టుపక్కల గల రాజ్యాలన్నీ కూడా జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతని భార్య మాధవి. ఈవిడ మహాగుణవతి, శీలవతి, మహాపతివ్రత. కొంతకాలానికి ఈ ధర్మధ్వజుడికి మాధవి వల్ల ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ సమయంలో అన్ని శుభాలే జరిగాయి. దేవతలు పూలవానం కురిపించారు. పుట్టినటువంటి బిడ్డ అందాల రాశి, కుందనపు బొమ్మలా ఉంది. సర్వలక్షణ సమన్వితమైనటువంటి ఆ పిల్లకు తులసి అని నామకరణం చేశారు. విచిత్రం, నామకరణం కాగానే ఆ పిల్ల 16 సంవత్సరాల బాలికైపోయి, విష్ణువుని తప్ప నేను ఇంకెవరిని కూడా వివాహం చేసుకోను అని చెప్పి బదరికావనానికి వెళ్లి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టింది. పంచాగ్నుల మధ్య ఉండి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. పంచాగ్నులు అంటే పూర్వాగ్ని, దక్షిణాగ్ని, పశ్చిమాగ్ని, ఉత్తరాగ్ని, పైన సూర్యుడు. అంటే 4 వైపులా అగ్నులు పెట్టుకుంది, నెత్తి మీద మాత్రం సూర్యుడి యొక్క వేడి తగులుతూ ఉన్నదన్నమాట. ఈ రకంగా 5 వైపులా కూడా అగ్నులు ఉంటే దాన్ని పంచాగ్నులు అని అంటారు. ఆ తర్వాత ఆకులు, అలములు మాత్రమే తింటూ 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. వర్షాకాలంలో పీకే లోతు నీళ్లలో మునిగి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. శీతాకాలంలో కేవలము గాలినే ఆహారంగా తీసుకుంటూ ఆ చలిలో 30,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఈ రకంగా మొత్తం 100,000 సంవత్సరాలు తపస్సు చేసింది ఈ తులసి. ఆవిడ యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణుడితో ఉండగా రాధ నన్ను చూసి మానవ జన్మ ఎత్తు అని చెప్పి శపించింది. అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలిగినటువంటి వాడు, నా అంశతో పుట్టినటువంటి వాడు నిన్ను వివాహమాడతాడు అని చెప్పాడు. కాబట్టి కృష్ణుడు అంశ కలిగినటువంటి ఆ పురుషుడు నన్ను వివాహం ఆడేటట్లుగా నాకు వరం ఇవ్వవలసింది అని అడిగింది. దానికి బ్రహ్మదేవుడు, అమ్మా, శ్రీకృష్ణుడి చెలికాడు సుధాముడు ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుణ్ణి కొంచెం పరుషంగా మాట్లాడింది. ఆ మాటలు విన్నటువంటి సుధాముడు రాధతో, నువ్వు కృష్ణుణ్ణి ఎందుకు తిడతావు అన్నాడు. అప్పుడావిడికి ఈ సుధాముడి మీద కూడా కోపం వచ్చి రాక్షసుడుగా జన్మించమని శపించింది. ఆ సుధాముడు దానవ వంశంలో ఇప్పుడు జన్మించాడు. శ్రీకృష్ణుడిలాగానే 4 చేతులు, బ్రహ్మతేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖచూడు. అతడే నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ తరువాత కాలంలో విష్ణువు భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహం ఆడతావు. నీకు వృక్ష రూపం కూడా వస్తుంది విష్ణుమూర్తికి. అన్నింటికన్నా కూడా అతని ప్రాణాల కన్నా కూడా నువ్వే ప్రియమైన దానివవుతావు అని చెప్పి చెప్పాడు బ్రహ్మదేవుడు. కశ్యప ప్రజాపతికి ధనునందు పుట్టినటువంటి వాడు విప్రచిత్తు. ఇతడు హిరణ్య కశ్యపుని యొక్క సోదరి అయినటువంటి సివిహికను వివాహం చేసుకున్నాడు. ఇతడి యొక్క కుమారుడే దంభుడు. ఆ దమ్ముడు పుత్ర సంతానం కోసం విష్ణుమూర్తిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఒక కుమారుని కొన్నాడు. ఆ కుమారుడి పేరే శంఖచూడు. ఈ శంఖచూడు బ్రహ్మను గుర్చి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇతడికి కృష్ణ కవచాన్ని ఇచ్చి, ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఏ రకమైనటువంటి ఆపద రాదు, భద్రికావనంలో తులసి అనేటటువంటి కన్య ఒక ఆవిడ ఉన్నది, వెళ్లి ఆవిడ్ని వివాహం చేసుకోవలసింది అన్నాడు. సరే, ఆ మాటలు విన్నటువంటి ఈ శంఖచూడు భద్రికావనం చేరాడు. అక్కడ ఒంటరిగా ఉన్నటువంటి తులసి కనిపించింది. దగ్గరికి వెళ్లి పలకరించాడు. పరిచయం కాగానే ఇద్దరి తనువులు కూడా పులకరించాయి. పూర్వజన్మల బంధం కదా, దైవానుగ్రహం కూడా అలాగే ఉంది. ఒకళ్ళని ఒకళ్ళు కోరుకున్నారు. గాంధర్వ విధిని వెంటనే వారి వివాహం కాస్త జరిగిపోయింది. శంఖచూడు తులసిని తీసుకుని తన రాజధాని అయినటువంటి శోణితపురానికి వెళ్లి జరిగిందంతా తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు. అందరూ జరిగిందానికి చాలా ఆనందించారు. దంబుడు రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి వానప్రస్థానికి వెళ్లిపోయాడు. తండ్రి వల్ల సంక్రమించినటువంటి రాజ్యాన్ని గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క అభీష్టం ప్రకారం పరిపాలిస్తూ ఉన్నాడు ఈ శంఖచూడు. ఈ రకంగా చాలా కాలం గడిచింది. ఒకరోజున శుక్రాచార్యుడు శంఖచూడుతో, రాజా, దేవతలకు మనం చాలా కాలం నుంచి కూడా విరోధులం, వాళ్ళకి మనకి విభేదం ఉన్నది, దేవతలు మాయోపాయంతో మన పూర్వీకులందరినీ కూడా జయించారు, దేవతలను దెబ్బతీయగలిగినటువంటి సమర్థుడు ఇంత కాలానికి రాజయ్యాడయ్యా, నీ పేరు విన్నంత మాత్రం చేతనే దేవతల యొక్క గుండెలన్నీ కూడా అవిసిపోతూ ఉన్నాయి, కాబట్టి నువ్వు స్వర్గం మీద దండయాత్ర చేసి ఇంద్రాది దేవతలందరినీ కూడా వెళ్లగొట్టి ఆ స్వర్గాన్ని ఆక్రమించవలసింది అన్నాడు. సరే, యుద్ధానికి ముహూర్తం నిశ్చయమైంది, రాక్షసేనంతా కూడా యుద్ధ సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామి కబురు చేశాడు. దేవదానవుల మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. 40 రోజులు గడిచాయి, ఎవరూ వెనకంజ వేయలేదు. రాక్షసులు చాలా మంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వాళ్లంతా కూడా మహా ఉత్సాహంగా ముందుకు దూకుతూ ఉన్నారు. ఎవరు కూడా వెనక్కి తగ్గటం లేదు, కాలు వెనక్కేయటం లేదు. చివరకు దేవసైన్యం అంతా కూడా అలసిపోయింది. విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రుడు చేతకానప్పుడు చెయ్యి కలపడమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ప్రారంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసానుదాసులు అన్నాడు. తాను కూడా ఈ శంఖచూడికి సామంతుణ్ణి అన్నాడు. అలా సామంతుడిగానే ఈ స్వర్గాన్ని నేను ఏలతాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి శంఖచూడు చాలా సంతోషించాడు. సరే, యుద్ధం ఆగిపోయింది. స్వర్గానికి ఇంద్రుణ్ణి ఆ శంఖచూడి యొక్క ప్రతినిధిగా నియమించి శోణితపురానికి వెళ్లిపోయాడు ఈ అసురేశ్వరుడైనటువంటి శంఖచూడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. రాక్షసులదే పైచేయగా రాజ్యం మాత్రం నడుస్తోంది. కాని మునీశ్వరులు మాత్రం యజ్ఞయాగాలలో ఆవిర్భాగం దేవతలకే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి ఈ ఆవిర్భాగం తనకే చెందాలి. ఇంతవరకు దేవతలకు ఇచ్చారు ఈ ఆవిర్భాగం, ఇక నుంచి మాత్రం అట్లా జరగటానికి వీల్లేదు. ఈ ఆవిర్భాగం అంతా కూడా తనకే చెందాలి, నాకే రావాలి అని చెప్పేసి శంఖచూడు శాసించాడు. అందుకు ఈ మునీశ్వర్లు ఎవరూ కూడా ఒప్పుకోలేదు. వెంటనే వాళ్ల మీద కోపం తెచ్చుకున్నాడు ఈ రాక్షసరాజు. ఒప్పుకోనటువంటి వాళ్లందరినీ కూడా ముప్ప తిప్పలు పెట్టారు రాక్షసులు. అలా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఎవరూ కూడా యజ్ఞయాగాలు చేయటానికి వీర్లేదు అన్నారు. యజ్ఞయాగాదులన్నీ కూడా ధ్వంసం చేసి పారేశారు. యజ్ఞ వాటికలు నాశనం చేశారు. హోమకుండాలన్నీ కూడా అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువుని ఆశ్రయించారు. వారి గోడు విన్నటువంటి విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుణ్ణి నేను చంపడానికి లేదు, అతన్ని ఈశ్వరుడే సంహరించాలి, కాబట్టి కైలాసానికి పోయి ఆ శంకరుణ్ణే శడను వేయండి అన్నాడు. మహర్షులంతా కైలాసానికి వెళ్లి శంకరుడికి మొరపెట్టుకున్నారు. శంకరుడు వాళ్లకి అభయం ఇచ్చి పంపేశాడు. ఒక రోజున నారద మహర్షి శంఖచూడి దగ్గరకు వచ్చి, రాక్షసరాజా, మహర్షులందరూ కూడా శివుడితో నువ్వు బాధలు పెడుతూ ఉన్నావని, వాటిని ఇంకా భరించలేము అని చెప్పి మొరపెట్టుకున్నారు. శంకరుడేమో వాళ్లందరికీ అభయం ఇచ్చాడు. కొద్ది రోజుల్లో ఆ శంకరుడు కాస్త రుద్రగణాలను తీసుకుని నీ మీదనికి యుద్దానికి వస్తాట. ఈలోపగా నువ్వే గనక కైలాసం మీదకి దండయాత్ర చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించవలసింది అన్నాడు. దానవేంద్రుడికి ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. రాక్షసేనంతా కూడా కైలాసం మీదకి కదిలింది. యుద్ధం ప్రారంభమైంది. పోరుఘోరంగా జరుగుతోంది. దేవసేనాని అయినటువంటి కుమారస్వామి చిత్తైపోయాడు. కాళి ఈ రాక్షసరాజును ఏమీ చేయలేకపోయింది. ఆలోచించాడు విష్ణుమూర్తి. శంఖచూడి దగ్గర కృష్ణ కవచం ఉంది. గతంలో అతడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ఈ కృష్ణ కవచాన్ని బహూకరించాడు. అది దగ్గర ఉన్నంత వరకు అతడికి అపజయము అనేది లేదు. ఇక అతడి భార్య తులసి, ఈవిడ మహాపతివ్రత, కాబట్టి అతడి దగ్గర నుంచి ముందుగా ఈ కవచాన్ని సంగ్రహించాలి. అతని భార్య యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి. అప్పుడు గాని ఈ రాక్షసుడైనటువంటి శంఖచూడు మరణించడు. అందుకని ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి వెళ్లి శంఖచూడుణ్ణి దానం అడిగాడు ఈ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, ఏం దానం కావాలి అన్నాడు. నీ కవచాన్ని దానం ఇవ్వవలసింది అన్నాడు ఈ బ్రాహ్మణుడు. అర్థమైంది రాక్షసరాజుకు, వచ్చినటువంటి వాడు విష్ణువు, తనకు కాలం తీరిపోయింది. ఈ విషయం తెలుసు. తెలిసి కూడా తన శరీరం మీద ఉన్నటువంటి కవచాన్ని తీసి దానం చేశాడు ఆ రాక్షసరాజు. ఆ కవచం ధరించి అచ్చం శంఖచూడులాగానే తయారై తులసి దగ్గరికి వెళ్లి ఆ రాత్రంతా కూడా ఆమెతో గడిపాడు విష్ణుమూర్తి. ఆవిడ యొక్క పాతివ్రత్యంగా అంతా చెడిపోయింది. అంతే, ఇంకేముంది? ఒక పాశుపతం తీసుకుని ఒక్క దెబ్బతో ఈ శంఖచూడి తలగాస్తా తెగ నరికేశాడు ఈశ్వరుడు. నిద్రా సమయంలోనూ రతిక్రియ తరువాత ఈ మాయలు అనేవి ఏవి కూడా నిలవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. ఈ వచ్చిన వాడు తన భర్త కాదు అని, ఇతడు